Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం బడారే విచిత్రంలో స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
విచిత్రం.
మీ ఆర్జే వెన్నెలతో
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో అందరూ పండగ బాగా చేసుకున్నారా? పాలపిట్టను చూసారా? బంగారం అందరికీ షేర్ చేశారా? ఓకే. సో నిన్న, మొన్న యాక్చువల్గా అంటే మనకి నిన్న అవుతుంది, వాళ్ళకి మొన్న అవుతుంది, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మొన్ననే మనము నోబెల్ ప్రైజ్ల గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? సో ఈ నేపథ్యంలో అంటే ఇండియన్స్కి రాలేదు, చాలా మంచి ఆవిష్కరణలు చేసినా కూడా అని చెప్పాను. ఈ నేపథ్యంలో అప్పుడు నేను చెప్పింది ఏంటి, నోబెల్ ప్రైజ్ గురించి అసలు అంటే అది ఎందుకు ఇస్తారు ఏంటి అనే విషయం గురించి నేను చెప్తాను. బట్ ఇంకోసారి ఖచ్చితంగా సందర్భం వస్తుందని చెప్పాను కదా, హోప్ఫుల్లీ ఇదే వీక్లో వస్తుందని చెప్పాను. ఐ నో ఈ టైంలో నోబెల్ బహుమతి ఇస్తారని. సో అందుకే అంటే ఆ టైంలో చెప్తే కొంచెం ఇంకా రిలవెంట్గా ఉంటుంది కదా అని చెప్పి ఈ వీక్లోనే ఈ టాపిక్ తీసుకొని అలాగే ఈ వీక్లోనే ఇది కూడా చెప్దామనుకున్నాను. ఇంతకీ అసలు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు, ఎవరి పేరుని ఇస్తారు, దాని గురించి మాట్లాడుకున్న తర్వాత విశిష్టతలు అవన్నీ గురించి చెప్పుకుందాం. మనకి ఆల్ఫ్రెడ్ నోబెల్ అంటే అందరికీ తెలుసు, ఒక ఇంజనీర్, ఒక సైంటిస్ట్, ఒక కెమిస్ట్రీలో కూడా ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది, ఇన్వెంటర్, డైనమైట్ని కూడా కనుక్కుంది, అయినా ఇంకా చాలా కనుక్కున్నారు. బట్ డైనమైటే ఎందుకు గుర్తుంది అని అంటే ఎప్పుడైనా సరే ప్రొడక్టివ్ విషయాల కన్నా డిస్ట్రక్టివ్ విషయాలు ఎక్కువ గుర్తుంటాయి కదా, అందుకని. సో 1888లో ఏమైందంటే ఒక ఫ్రెంచ్ మ్యాగజైన్లో ఈయన చనిపోయినట్టు వార్త వచ్చింది. ఎవరికైనా సరే తను చనిపోయాడు అని చెప్పి తనే చదివితే ఎంత షాకింగ్గా ఉంటుంది, ఎంత అసలు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. సరే మామూలుగా అయితే కొంతమంది ఏమన్నా థ్రిల్గా ఫీల్ అవుతారేమో తెలీదు, బట్ అమ్మయ్యా వదిలిపోయింది ఇంతే చాలు, అసలు ఇట్లాంటి వాడు బతకకుండానే ఉండాలి అన్న టైప్లో కనుక చదివితే ఎంత బాధ వస్తుంది ఒక మనిషికి. అంటే తన తమ్ముడు చనిపోయాడని రాయడానికి బదులు ఈయనే చనిపోయాడని చెప్పి ప్రింటింగ్ మిస్టేక్, అది ఆర్ ఐడెంటిఫికేషన్ మిస్టేక్. అయితే మొత్తానికి నోబెల్ బహుమతిని ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయం గురించి చెప్తే గనక, డైనమైట్ని కనుక్కున్నందుకు ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ని ఒక పెద్ద మాన్స్టర్ లాగా, లేకపోతే ఒక మృత్యు వ్యాపారి చెప్పాలంటే అలాంటి ఒక బిరుదు టైప్లో ఒకటి ఇచ్చి, ట్రేడ్ ఆఫ్ డెత్స్ అని, అలాగా హీ మేడ్ ట్రేడ్ ఆఫ్ డెత్ విత్ డైనమైట్స్ అని చెప్పి ఇలా రకరకాలుగా నిందించేశారు. అసలు ఇలాంటి వాడు ఉండకపోవడమే మంచిది, అలాంటి బాంబులు కనిపెడతాడా, ఎంతమందికి అసలు ప్రాణనష్టం జరిగి ఉంటుంది, కొంచెం కూడా అసలు జాలి లేదు, అది లేదు ఇది లేదని చెప్పి తనకి తన గురించి చదువుకున్నప్పుడు అంటే ఏంటి నా చావు వార్త, ఒకవేళ రేపు పొద్దున నిజంగా నేను పోతే ఇంత భయంకరంగా రాస్తారా అన్న భయం పట్టుకుంది. తనేమో ఎక్కువగా అహింసను నమ్ముతూ తర్వాత తరాలకి ఒక మంచి వారసత్వాన్ని అందించాలి అనుకున్నాడు. అలాంటప్పుడు మరి ఇట్లా గుర్తుపెట్టుకుంటే చాలా, అసలు నా మీద నాకు ఇన్ని రకాలుగా సైన్స్లో ఇంత అడ్వాన్స్మెంట్స్, వాటి గురించి నేను ఏమో చేసే వరకు ఉండి మంచి రీసెర్చ్ చేసిన తర్వాత నన్ను కేవలం ఒక డైనమైట్ కనుక్కున్నందుకు, ఇంతమంది ప్రాణాలు హరించినందుకు, ఒక బాంబు, ఒక ఎక్స్ప్లోజివ్ డివైస్ని కనుక్కున్నందుకు నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు అని అంటే ఇది కరెక్ట్ కాదు అని ఆలోచించి నోబెల్ ప్రైజ్ని స్థాపించి 265 మిలియన్ డాలర్ల తన సంపదని చారిటీ కింద ఇచ్చేశారు, విరాళం ఇచ్చేశారు. సో ఆ విషయం మీద నోబెల్ పీస్ సెంటర్లో అంటే నోబెల్ బహుమతులు వేటికి ఇస్తారు, లిటరేచర్కి ఇస్తారు, పీస్కి ఇస్తారు, ఫినాన్స్కి ఇస్తారు, తర్వాత మెడిసిన్కి ఇస్తారు, ఇంకా మిగతా దేంట్లోనే ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తే ఇతర శాస్త్రాల్లో కూడా ఇస్తారు. ఈ 265 మిలియన్ డాలర్లు ఏవైతే ఉన్నాయో వీటిని అలాగ పెట్టి దాని మీద నుంచి వచ్చే దాంతో వీళ్ళకి అందరికీ ఇస్తూ ఉంటారు. అండ్ దాని రెవెన్యూ ద్వారా ఏదైతే వస్తుందో అది మొత్తానికి ఆ విధంగా ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ నోబెల్ ప్రైజ్ అనేది. ఎవరైతే ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తారో వాళ్ళందరికీ ఈ అవార్డు, అందరికీ అంటే వాళ్ళ నామినేట్ చేస్తే అందులో బెస్ట్ వాళ్ళకి ఇస్తారు. 1901లో రెడ్ క్రాస్ సహ వ్యవస్థాపకుడు హెన్రీ డునాట్కి ఫస్ట్ అవార్డు వచ్చింది. ఆయన ఇన్క్రెడిబుల్ వర్క్ చేసి, అంటే కొంచెం ఇంటర్నేషనల్ కమిటీ, రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ ఆల్రెడీ 3 సార్లు దాకా గెలుచుకున్నది అవార్డ్స్ని ఇంతవరకు. మదర్ తెరీసా, నెల్సన్ మండేలా, బరాక్ ఒబామా వీళ్ళందరికీ కూడాను నోబెల్ బహుమతి వచ్చింది, శాంతి బహుమతి. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే కొంచెం ఇన్క్రెడిబుల్ వర్క్ చేశారో వాళ్ళందరినీ నామినేట్ చేసి అందులో భాగంగా ఎవరైతే కొంచెం బాగా ఎక్కువ మంచి వర్క్ చేశారో వాళ్ళు బేరీస్ వేస్తారు. అక్కడ వాళ్ళ ప్యానల్ ఉంటుంది, మనం అనుకుంటే సరిపోదు మనం ఎక్కువ చేసామా తక్కువ చేసామా అని. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే 1901లో ఆ నోబెల్ బహుమతి స్టార్ట్ చేసినప్పటి నుంచి 2019 వరకు శాంతి కోసం కృషి చేసినటువంటి ఎంతోమందికి 99 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు కదా, ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు వీళ్ళకి అండ్ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కళ్ళకి ఇస్తారు కాబట్టి అది ఎప్పుడు ఇస్తారు, యాక్చువల్గా డిసెంబర్ 10th ఇస్తారు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా. అయితే దాన్ని అనౌన్స్ చేయడం మటుకు ఒక 2 మంత్స్ ముందే అనౌన్స్ చేస్తారు. ఈ నోబెల్ పీస్ పురస్కారము రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు ఆర్ సహ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనెట్ నుంచి స్టార్ట్ అయిందని ఇందాక మనం చెప్పుకున్నాం. ఒక 19 టైమ్స్ ఈ పురస్కారాన్ని అసలు ప్రకటించాల, ఇది పీస్ ప్రైజ్ని. 27 సార్లు ఏమో వ్యక్తుల కంటే సంస్థలకే ఇవ్వడం మంచిది అని అనుకున్నారు. ప్రతి 7 ఈ పురస్కారం ప్రకటనకి ముందు తర్వాత ఇండియాలో ఖచ్చితంగా ఒక చర్చ అనేది జరుగుతూ ఉంటుంది, అది మామూలే. ఈ మోడర్న్ వరల్డ్లో అందరికంటే గొప్ప శాంతిదూత అయినటువంటి మహాత్మా గాంధీకి ఈ పురస్కారం ఎందుకు దక్కలేదు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. మరి మంచి పీస్కి ఒక నాన్ వైలెన్స్కి ఒక ట్రేడ్ మార్క్ లాగా ఉంటారు కదా ఈయన, మరి ఈయనకెందుకు పీస్ ప్రైజ్ ఇవ్వలేదు నోబెల్ పీస్ ప్రైజ్ అనేది చాలామందిని తొలిచేసినటువంటి క్వశ్చన్. ఎప్పుడు అవార్డ్స్ అనౌన్స్ చేసినా కూడా ఖచ్చితంగా దీని గురించి ఒకసారైనా మాట్లాడుకుంటారు. అవును కరెక్టే కదా, మరి ఎందుకు ఇవ్వలేదు, మదర్ తెరసాకి ఇచ్చారు, బరాక్ ఒబామాకి ఇచ్చారు, నెల్సన్ మండేలాకి ఇచ్చారు, మరి నాన్ వైలెన్స్ తోటి ఒక దేశానికి స్వతంత్రాన్ని సాధించినటువంటి ఈ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు, దాని గురించి ఒకసారి విశ్లేషిస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అదేంటో చెప్తాను ఈ చిన్న విరామం.
మనసు నీదే మమత నాదే నాదానవే నేనే వాడనే, మనసు నీదే మమత నాదే నాదానవే నేనే వాడనే. Yeah. సునీదే మమత నాదే నాదానవీనే నీ వాడనే కాటుక కళ్యాణ తిలకం నగుమోము కల కల నా కోసమే కన్నుల కాటుక కళ్యాణ తిలకం నగుమోము కల కల నా కోసమే చిరునవ్వు చిన్నదాన నాదానవేనే నీ వాడని మనసు నీదే మమత నాదే నాదానవే నే నీ వాడనే పువ్వులు తల్లి పన్నీరు తల్లి పువ్వులు తల్లి పన్నీరు తల్లి దీవించి మీ వారు పంపేరులే మనసైన చిన్నదాన మీ ఇంటికి మా ఇంటికి మనసు నీదే మమత నాదే నాదానవే నే నీ వాడని
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Now you are listening to Mayan Media, the voice of India.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8:00 to 9:00 వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవలోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 to 5:30 వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో గాంధీ గారికి ఎందుకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు అనే విషయం గురించి మాట్లాడుతున్నాను. 4 సార్లు నామినేట్ అయ్యారు ఆయన. 1937లో, 1939లో, 1947లో కూడా ఆయన నామినేట్ అయ్యారు. చివరిగా 1948లో గాంధీని నామినేట్ చేశారు. కానీ ఆ నామినేట్ చేసిన లాస్ట్ సారి నామినేట్ చేసిన 4 రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. ఫస్ట్ సారి నార్వే ఎంపీ గాంధీ పేరుని సూచించారు. పురస్కారం ఇచ్చే టైంలో కమిటీ ఆయన్ని పట్టించుకోలే. ఆ టైంలో ఏంటంటే డాక్యుమెంట్స్ నుంచి లభించిన డీటెయిల్స్ ప్రకారం నోబెల్ కమిటీలో ఉన్న జాకబ్ వార్ముల్లర్ అనే ఒక సలహాదారుడు గాంధీకి నోబెల్ పురస్కారం ఇవ్వడం గురించి తన అభిప్రాయాన్ని రాశారు. గాంధీ ఎప్పుడూ తన అహింస విధానం కొనసాగించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తను చేస్తున్న అహింస ఉద్యమం ఎప్పుడో ఒకప్పుడు హింసాత్మకంగా మారొచ్చు అని తెలిసినా కూడా ఆయన దానిని వదలలేదు అని రాశారు. అయితే ఆ తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితులు, ఆయన డౌట్ అనేది అసలు ఏమాత్రం ఒక రీజన్ ఉన్నది కాదు, చాలా బేస్లెస్ డౌట్ అనేది ప్రూవ్ చేసినాయి. బట్ అప్పటికి మరి అది కరెక్ట్ కాదు కాబట్టి, అప్పటికి ఇంకా అది ప్రూవ్ అవ్వలేదు కాబట్టి మనం ఏం మాట్లాడలేం. అలాగే గాంధీ జాతీయవాదం ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులకే పరిమితం కాలేదు. సౌత్ ఆఫ్రికాలో కూడా ఆయన చేసిన ఉద్యమం కూడా భారతీయుల ప్రయోజనాలకే పరిమితం చేశారు అని ఆయన రాశారన్నమాట. ఆయన ఇండియన్స్ కంటే దుర్భర జీవితం అనుభవించిన నల్లవారి కోసం ఏమీ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్ కానీ, నెల్సన్ మండేలా కానీ ఇలాంటి వాళ్ళందరూ నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న టైంలో మేము గాంధీ మార్గంలో నడిచాము, ఆయన అహింస ఉద్యమం నుంచే స్ఫూర్తి పొందామని చెప్పినప్పుడు మనకి ఈ లెటర్లో రాసినటువంటి విషయం ఏదైతే ఉందో, ఆ వార్ములర్ రాసింది, అది చాలా కామిక్గా అనిపిస్తుంది. ఏంటి, ఈయనేమో ఇలా రాశాడు, మరి వాళ్ళేమో ఈయన రిఫరెన్స్ తీసుకునే ఇలాగే చేస్తేనే కరెక్టు అని చేశాము అని వాళ్ళు అంత క్లియర్గా చెప్తుంటే అని మనకు అనిపిస్తుంది. బట్ అది ఇంకా ఫార్ ఎహెడ్ కదా, అప్పటికి ఇంకా తెలియదు కదా. సో అలాగే 1947లో నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఓన్లీ 6గురినే నామినేట్ చేశారు. అందులో కూడా గాంధీ గారి పేరుంది. భారతదేశ విభజన తర్వాత గాంధీ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆయనకు శాంతి పురస్కారం దూరమైందని వార్తాపత్రికల్లో రాశారు. ఆ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే హ్యూమన్ రైట్స్ ఉద్యమం క్వేకర్కి వచ్చింది. 1948లో క్వేకర్ స్వయంగా నోబెల్ శాంతి పురస్కారం కోసం గాంధీ పేరుని సూచించారు. నామినేషన్ లాస్ట్ డేట్కి 2 రోజుల ముందు గాంధీ హత్య జరిగింది. ఆ టైంకే నోబెల్ కమిటీకి గాంధీ తరఫున 5 సిఫార్సులు అందినాయి. అప్పుడు ఇంకో క్వశ్చన్, ఇంకొక సమస్య ఎదురైంది. ఆ టైంలో అప్పటి వరకు ఎవరికి మరణానంతరం నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలా, అప్పట్లో, ఇప్పుడు కాదు అప్పట్లో. ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో నోబెల్ పురస్కారం మరణం చెందిన తర్వాత కూడా ఇవ్వచ్చు అనేది ఒకటి ఉంది, బట్ అప్పట్లో అలా లేదు. సో అప్పుడు పైగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే పీస్ ప్రైజ్ నగదు ఎవరికి ఇవ్వాలి, ఎందుకంటే గాంధీకి అప్పుడు ఎలాంటి ట్రస్ట్ కానీ సంఘం కానీ లేదు, ఆయనకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు, దానికి సంబంధించిన ఎలాంటి వీలునామా కూడా రాయలేదు. సో ఈ మొత్తం టోటల్ సిచ్యువేషన్లో పరిష్కరించలేనంతగా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవు, కానీ ఎలాంటి గందరగోళంలో పడడం నోబెల్ కమిటీకి ఇష్టం లేదు. అలాంటి పరిస్థితుల్లో 1948 నోబెల్ పీస్ ప్రైజ్ని ఎవరికి ఇవ్వాల, అలా వదిలేశారు. కమిటీ తన స్పందనలో రాసిన విషయాలను బట్టి గాంధీ గారు హఠాత్తుగా మరణించకుండా ఉంటే ఆ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఆయనకే లభించేది అన్న విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు రాసింది ఏంటంటే జీవించి ఉన్న ఏ అభ్యర్థిని శాంతి పురస్కారానికి తగిన వారుగా భావించలేదు అని కమిటీ చెప్పింది. అందుకే ఆ ఏడాది నోబెల్ బహుమతిని ఎవరికీ ఇవ్వట్లేదు అని చెప్పింది. ఆ టోటల్ స్టేట్మెంట్లో జీవించి ఉన్నా అనే మాట చాలా ముఖ్యమైనది. దాన్ని బట్టి చనిపోయిన తర్వాత ఎవరికైనా పురస్కారం ఇచ్చే అవకాశం ఉండుంటే అది ఖచ్చితంగా గాంధీకి తప్ప వేరే వారికి దక్కేది కాదనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్, సరే వీళ్ళు ఇద్దామనుకున్నారా ఇవ్వద్దనుకున్నారా, ఆ కమిటీలో ఉన్న కొంతమంది వాళ్ళ డౌట్స్ చెప్పారా, అది నిరాధారమైనవా ఇంకోట. నాకు అనిపించేది ఏంటంటే బేసికల్లీ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇచ్చుంటే గనక ఒక అంటే ఎలా అంటే గాంధీజీ గారికి గనక నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే ఒకవేళ ఈ బ్రిటిష్ రూలర్స్ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న భయంతో నోబెల్ కమిటీ ఇవ్వలేదేమో అని ఒక చిన్న డౌట్ కొంతమందికి ఉంది. అలాగే నాకు కూడా వాళ్ళు చెప్పినప్పుడు కరెక్టే మేబీ అయి ఉండొచ్చు అనిపించింది. కానీ ఈ మిగతా విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మేబీ కరెక్టేనేమో. ఇలాగ ఇప్పుడు ఒక ప్యానెల్లో ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఒక ప్యానెల్లో ఒకళ్ళేమో చాలా బాగా మంచి నాలెడ్జ్ ఉంది తనకి, మనం ఖచ్చితంగా తనను కన్సిడర్ చేయొచ్చు అంటే కొంతమంది ఏమో ఏహే కాదు ఇదేముంది ఇది ఎవరైనా చెప్తారు అంత మరీ హైపర్ యాక్టివ్గా లేడీ ఇతను అని కొంతమంది అనొచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. అలాగే ఈయన నామినేట్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించి ఉంటుంది. ఫోర్త్ టైం మటుకు నిజంగా జెన్యున్గానే వాళ్ళందరూ కలిసే ఖచ్చితంగా, ఎందుకంటే థర్డ్ టైం ఎవరైతే ప్రైజ్ గెలుచుకున్నారో క్వేకర్ అని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఆవిడ, తర్వాత ఇంకా ఆరుగురు లేదు గాంధీ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని సిఫార్సు చేశారు. వీళ్ళు కూడా మొత్తం అంతా ఆలోచించి ఉంటే మేబీ వీళ్ళకు కూడా కరెక్టే అనిపించిందేమో. కానీ అన్ఫార్చునేట్లీ మరి ఆ ఏడాది కరెక్ట్గా నామినేట్ అయిన ఒక ఇంకొక 2-3 డేస్లో నామినేషన్ ముగుస్తుంది అనగా ఆయన అసాసినేట్ అవ్వడం వల్ల తప్పక వాళ్ళు ఇంకా అందుకే స్టేట్మెంట్ కూడా అదే ఇచ్చారు, ఎవరు ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో ఎవరూ లేరు, ఒకవేళ పోయే వాళ్ళకు కూడా ఇచ్చే మాట అయితే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండదంటే దాని అర్థం అదే. బట్ అంటే ఇప్పుడు ఇక్కడ సరే అవతల వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి చూస్తే అది, కానీ మన వైపు నుంచి అంటే గాంధీ గారి వైపు నుంచి ఆలోచిస్తే మరి ఆయన ఎప్పుడన్నా అసలు నోబెల్ పురస్కారం రావాలని కోరుకున్నారా అంటే గాంధీ గౌరవం గొప్పతనం నోబెల్ పురస్కారం కంటే ఎంతో ఉన్నతమైంది. నోబెల్ కమిటీ ఆయనకి శాంతి పురస్కారం ప్రకటించి ఉంటే దానివల్ల ఆ సంస్థ గౌరవం ఖచ్చితంగా పెరిగేది. సో కాబట్టి పీస్ ప్రైజ్ అనేది కనుక ఇస్తే వాళ్ళకే ఇంకా మంచి, అసలు ఒక అరే ఈయనకి ఇచ్చారు అన్న ఒక గ్రేట్నెస్ ఉండేది, అది వాళ్ళు కోల్పోయారు. ఆయన నిజంగా అలాంటి వాటికే కనుక చేసి ఉంటే అసలు పరిస్థితి వేరుగా ఉండేది. సో అదైతే నాకు చాలామంది అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపించదు. ఆయన అవార్డు కోసమని అనుకున్నారు, ఆయనకు వచ్చి ఉంటే బాగుండేదని అనుకున్నారని నేనైతే అనుకోవట్లేదు. ప్రస్తుతానికి విరామం తీసుకుందాం. ఈ ఏడాది అటు సైన్స్లో కానీ ఇంకా మిగతా వాటిల్లో కానీ ఎవరికి వచ్చినాయి అసలు వాళ్ళు ఏం చేశారన్న విషయం గురించి కూడా చెప్తాను, బట్ ఈ చిన్న విరామం తర్వాత.
తెలుసుకోరా తెలుగు బిడ్డ, తెలుగు దేశం పోతు గడ్డదా ధీరుడు ఖడ్గా తిక్కన్న రణ ధీరుడు ఖడ్గా
తిక్కన్నా
భీషాలి పల్లకి బ్రహ్మన్న ధీరుడు ఖడ్గా తిక్కన్న రణ ధీరుడు ఖడ్గా తిక్కన్నా రాజనీతికి వీర జాతికి
రాజనీతికి వీర జాతికి మెరుగులు దిద్దిన మేటి వీరులోయ్ మరువరాని మా తెలుగు వారలోయ్ తందాన
మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, నేను మీ శ్రావణ భార్గవి, అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
విజయం, విక్టరీ, అబ్బా ఎంత తీయనైన పదమో కదా. విద్యార్థులైనా, ఉద్యోగులైనా, గృహిణులైనా, పారిశ్రామికవేత్తలైనా, క్రీడాకారులైనా, అందరికీ కావాలి విజయం. విజయం మీదే. ఈ కార్యక్రమం వింటే ఇకపై విజయం మీదే. మీలో ఉత్సాహం ఉరకలెత్తించి కొత్త ఆశలను చిగురింపజేసే ఈ కార్యక్రమంలో మీ రాయపెట్టి వివేకానంద్ మీకోసం అందించే విజయ రహస్యాల్ని తప్పక వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ విజయం మీదే కార్యక్రమం మీకోసమే. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkata Bhamidi Party from Washington DC. Stay tuned all the time to Mind Media, and guruvaram nadu matram marchipokandi Techie Talk.
Hi, namaste. Nenu mee Malavika. Meeru vintunnaru Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ డివిజన్లో ఎవరెవరికి వచ్చింది, ఏంటనే విషయాన్ని చెప్తానని చెప్పాను కదా. యూనివర్స్కి సంబంధించి ఇదివరకు కూడా చాలామంది సైంటిస్టులు చాలా రకాల థియరీస్ని ప్రతిపాదించారు. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఏంటి అసలు యూనివర్స్లో ఏం జరుగుతుంది, ఇదంతా కూడాను 2019కి గాను ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కనుక్కున్నది ఏంటో ముందు చెప్తాను, వాళ్ళ పేర్లు చెప్తాను ఆ తర్వాత.
మనకి ఎలా అయితే సన్ ఇస్ ఎ స్టార్ అనుకుంటామో అలా ఇంకా చాలా రకాల స్టార్స్ ఉన్నాయి, అంటే చాలా రకాల ప్లానెట్స్ మన అన్నిటికీ ఉంటాయి కదా అలాగా. అయితే ఆ సూర్యుడి లాంటి నక్షత్రం ఒకటి ఉంది, దాని చుట్టూ ఒక ప్లానెట్ తిరుగుతోంది. ఆ ప్లానెట్ని కనిపెట్టినందుకు జేమ్స్ పీబుల్స్, మిచెల్ మేయర్, డిడియర్ క్యూలోస్ ఈ ముగ్గురికి నోబెల్ ఫిజిక్స్లో ఇచ్చారు. ఈ ముగ్గురికి కలిపి 90 లక్షల క్రోనార్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 6.48 క్రోర్స్ క్యాష్ ప్రైజ్ వస్తుంది. ఇది ఎప్పుడు కరెక్ట్గా మన దసరా రోజు స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్హోమ్లో జరిగిన ఒక కార్యక్రమంలో వీళ్ళ పేర్లని అనౌన్స్ చేశారు. యూనివర్స్లో మన స్థానం గురించి చాలా చాలా ముఖ్యమైన విషయాలను వీళ్ళ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియజేస్తున్నాయని చెప్పి నోబెల్ కమిటీ సభ్యుడు ఉల్ఫ్ డానియల్సన్ చెప్పారు. వీళ్ళ పరిశోధనల్లో ఒకటి అంతు చిక్కని విశ్వం చరిత్రకి సంబంధించింది. ఇది చాలా ఎగ్జైటింగ్ అండ్ మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్. అసలు గ్రహాన్ని కనుక్కున్నటువంటి పరిశోధన ఏదైతే ఉందో, అసలు ఈ టోటల్ యూనివర్స్లో భూమి అంటే మనము ఏదైతే భూమి మీద ఉన్నటువంటి క్రీచర్స్ మనమే ఒంటరి వాళ్ళమా, లేకపోతే ఇంకెక్కడైనా సరే లైఫ్ అనేది ఉన్నదా అనే క్వశ్చన్కి సమాధానం వెతికే దిశగా ఈ రీసెర్చ్ ఉన్నది అని తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా అంటే ఇదివరకు చేసినటువంటి ప్రతిపాదనల ప్రకారం ఏంటంటే బిగ్ బ్యాంగ్ తర్వాత ఆఫ్టర్ గ్లో సిఎంబి రేడియేషన్ అంటారు కదా, ఆ దానికి సంబంధించి ఏవైతే వీళ్ళు డిరవేషన్స్ అవి చేసి కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కనుక్కున్నటువంటి ఈ విషయానికి వచ్చారు. అయితే ఆ సూర్యుడు లాంటి ఏదైతే అది ఉంది చూసారా, ఈ పరిశోధన ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకం అంట. అంటే అప్పుడు ఇప్పుడు మనకి ఎలా అయితే సన్ ఈజ్ పేరెంట్ స్టార్ ఏదైతే ఉందో మనకి, ఇప్పుడు సూర్యుడి వల్లే కదా మనం భూమి మీద మన మనుగడ అంతా ఉంది, చెట్లు కానీ మనం కానీ ఏదైనా సరే రాత్రి పగలు ఏర్పడటం ఇదంతా ఒక చైన్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఎలా అయితే జరుగుతుందో ఇలాగే ఖచ్చితంగా మిగతా ప్లానెట్స్లో ఎక్కడైనా లైఫ్ ఉన్నదా లేదా అనే విషయాన్ని కూడా మనము దాన్ని బట్టే చెప్పగలం. అయితే 51 పెగాసీ బి అనే ఒక ప్లానెట్ ఉంది, అది మనకి 50 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి నక్షత్రం చుట్టూ తిరుగుతుందట. ఈ గ్రహాన్ని మిచెల్ మేయర్, డిడియర్ క్యూలోస్ 1995లో కనుక్కున్నారు, ఇప్పుడు కాదు. అయితే ఆ తర్వాత దానికి సంబంధించి మరి కొంచెం రీసెర్చ్లు అవి చేయాలి కదా, ఏదో తిరుగుతోంది అని చెప్పంగానే కుదరదు కదా. కెనడాలో పుట్టినటువంటి జేమ్స్ పీబుల్స్ ఈ యూనివర్స్లో జరిగేటటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్, తర్వాత ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి అండ్ ఈ టోటల్ యూనివర్స్లో వేర్ వీ స్టాండ్ అనే విషయం గురించి చాలా చాలా రీసెర్చ్లు చేశారు. పీబుల్స్ ఏజ్ 84 ఇయర్స్. ఇప్పుడు ప్రస్తుతమైన అమెరికా న్యూజెర్సీలో ఉన్నటువంటి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆయన తన సర్వీసెస్ని ఇస్తున్నారు. అయితే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటారు కదా యూనివర్స్లో, ఏది బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత వెలువడినటువంటి ఆఫ్టర్ గ్లో ఉన్నది చూసారా, దానికి సంబంధించింది. అంటే ఆ తర్వాత చాలా రేడియేషన్, చాలా లైట్, చాలా ఎనర్జీ అన్నీ కూడాను జరిగినాయి. ఆ సిఎంబి రేడియేషన్ ఉనికి నిజమేనని మిగతా సైంటిస్టులతో కలిసి జేమ్స్ పీబుల్స్ ఒక రీసెర్చ్ చేసి తెలుసుకున్నటువంటి విషయం. ఈ సిఎంబిని అధ్యయనం చేయడం ద్వారా సైంటిస్టులు యూనివర్స్ యొక్క అంటే ఎప్పటి నుంచి ఉంది, దాని ఏజ్, దాని స్ట్రక్చరు, తర్వాత ఆ యూనివర్స్లో ఉన్నటువంటి వస్తువులు వీటన్నిటినీ కూడాను అంచనా వేయగలుగుతున్నారు. అండ్ సిఎంబి రేడియేషన్ని 1965లో కనుక్కున్నారు. యూనివర్స్ తన స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సిఎంబి రేడియేషన్ చాలా ఉపయోగపడుతుందట. అది ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఓకే. అప్పుడు ఏంటి, ఫస్ట్ ఎలా ఉన్నది బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంది, ఎంత టెంపరేచర్ ఉంది యూనివర్స్లో, ఎంత ఎనర్జీ వెలువడింది, ఎంత లైట్ వెలువడింది, ఎంత రేడియేషన్ వెలువడింది, వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ తద్వారా తర్వాత తర్వాత వచ్చినటువంటి మార్పులు అవన్నిటి గురించి మొత్తం వీళ్ళు ఒక ఫ్లో చార్ట్ లాగా వేసుకొని తర్వాత జరిగినటువంటి ఏవైతే ఆ తర్వాత వెలువడినటువంటి వస్తువులు, జరిగినటువంటి మార్పులు, వీటన్నిటినీ కూడాను నోటీస్ చేశారు. జేమ్స్ పీబుల్స్ ఒక థియోరెటిక్ ఎక్స్ప్లెనేషన్సే కాకుండా కొన్ని, అంటే ఇప్పుడు నాసా వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా చేశారంట. అయితే ఆయన ఎక్కువ చేసినవి థియోరెటిక్వే. కాకపోతే 20 ఏళ్లలో ఈ సిఎంబి రేడియేషన్ అంచనాలతో ఒకవేళ ఈయన గనక అట్లా చేయకపోతే ఏ విషయము మనకు తెలిసేది కాదంట. ఎందుకంటే యూనివర్స్లో ఆల్మోస్ట్ 95% ఉండేటటువంటి అసలు అంతు చిక్కని అంశాలైనటువంటి డార్క్ మ్యాటర్ అయ్యి ఉండొచ్చు, డార్క్ ఎనర్జీ, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి థియోరిటికల్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడాను జేమ్స్ పీబుల్స్ తన డెరివేషన్స్తో ప్రూవ్ చేశారు. దాంట్లో చాలా ఎగ్జెంప్లరీ వర్క్ చేశారని చెప్పాలి. అలాగే డెన్సిటీ, యూనివర్స్లో డెన్సిటీలో ఎలా మార్పులు వస్తున్నాయి, తర్వాత మిల్కీ వేలో ఎలా ఉంది, రకరకాల నక్షత్ర మండలాలు, మిగతా కొంచెం భారీ ఖగోళ నిర్మాణాలు ఎలా ఏర్పడ్డాయి, ఇలాంటివన్నీ వివరించేటటువంటి సిద్ధాంతం డెవలప్ చేయడంలో ఆయన పాత్ర చాలా ఎక్కువ ఉంది. అయితే ఈ నోబెల్ ప్యానల్ ఉంటారు కదా, ఈ అవార్డు కమిటీలో ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళు అడిగారు అసలు మీ రీసెర్చ్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఇది రేపొద్దున సైన్స్ అడ్వాన్స్మెంట్కి అని మీకు అనిపించింది ఏంటి అని. దానికి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటని చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
పండుగలు, పర్వదినాలు, చదువు సంధ్యలు, పనిపాట్లు, విందులు, వినోదాలు, ఆటపాటలు, రవాణా మరియు ప్రచార సాధనాలు, సాంకేతిక విజ్ఞానం, ఇలా ఎన్నో విషయాలలో మన ముందు తరానికి, మన తరానికి, మన తరువాతి తరానికి కాలానుగుణంగా వచ్చిన వస్తున్న మార్పుల గురించి వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? భారత కాలమాన ప్రకారం ప్రతి గురువారం మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు తరాలు అంతరాలు కార్యక్రమంలో మీ ఆర్జే గిరిజ పేసపాటితో వినండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరంలో.
హాయ్, నేను మీ సుమంగళి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
విజయం, విక్టరీ, అబ్బా ఎంత తీయనైన పదమో కదా. విద్యార్థులైనా ఉద్యోగులైనా గృహిణులైనా పారిశ్రామికవేత్తలైనా క్రీడాకారులైనా అందరికీ కావాలి విజయం. విజయం మీదే. ఈ కార్యక్రమం వింటే ఇకపై విజయం మీదే. మీలో ఉత్సాహం ఉరకలెత్తించి కొత్త ఆశలను చిగురింపజేసే ఈ కార్యక్రమంలో మీ రాయపెట్టి వివేకానంద్ మీకోసం అందించే విజయ రహస్యాల్ని తప్పక వినండి. భారత కాలమాన ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ విజయం మీదే కార్యక్రమం మీకోసమే. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7:00 న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ and VB Venkata Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మీరు చేసినటువంటి రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఏది ఎక్కువ ఇష్టము అని అడిగినప్పుడు జేమ్స్ పీబుల్స్ని చాలా కష్టము చెప్పడము, ఎందుకంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉన్నాయి తను చేసిన రీసెర్చ్ వర్క్స్ అన్నీ కూడాను. అంటే ట్రాన్స్ఫర్మేషన్ కదా మరి. సో ఫస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని పరిశోధనల్ని తను అన్నిటి మీద వచ్చే మార్పులన్నిటి మీదను మైన్యూట్ లెవెల్ నుంచి మైక్రో లెవెల్ నుంచి రీసెర్చ్ చేయడం వల్ల ఇది అని నేను కరెక్ట్గా ఇది అని ఒకటి చెప్పలేను, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అని చెప్పారు. అంటే ఒక లైఫ్ టైం మొత్తంలో 84 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. ఇన్ని ఏళ్ళుగా మరి చేస్తున్నటువంటి రీసెర్చ్లో కరెక్ట్గా ఒకటి తీసి ఇది అని చెప్పడం కొద్దిగా కష్టము అన్నారు. రేడియల్ వెలాసిటీ టెక్నిక్ తోటి మిచెల్ మేయర్ డిడియర్ క్యూలోస్ 51 పెగాసీ బి గ్రహాన్ని గుర్తించారు. తన చుట్టూ తిరుగుతున్నటువంటి ప్లానెట్ యొక్క గ్రావిటీ ఉంటుంది కదా, ఆ గ్రావిటీకి లోనైనప్పుడు ఏదైతే పేరెంట్ స్టార్ ఉంటుందో అది స్పందించే తీరు ఆధారంగా సుదూర లోకాల ఆచూకీని ఈ టెక్నిక్ తోటి గుర్తిస్తారు. ఏది? ఈ రేడియల్ వెలాసిటీ టెక్నిక్ తోటి. మిచెల్ మేయర్ ఏమో 77 ఇయర్స్, డిడియర్ క్యూలోస్ ఏమో 53 ఇయర్స్. అంటే వాళ్ళిద్దరూ ఈయన రీసెర్చ్ని బేస్ చేసుకుని చేసినటువంటి ఒక ఆవిష్కరణ ఈ ప్లానెట్ 51 పెగాసీ బి. దీన్ని కనుక్కున్నప్పుడు వీళ్ళిద్దరూ స్విట్జర్లాండ్లో ఉన్న జెనీవా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. మిచెల్ మేయర్ ప్రస్తుతం ఇంకా అక్కడే ప్రొఫెసర్ ఎమిరిటస్గా ఉన్నారు. డిడియర్ క్యూలోస్ జెనీవా యూనివర్సిటీతో పాటు బ్రిటన్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో రకరకాల పోస్టులలో ఆయన ఆల్రెడీ ఇన్క్రెడిబుల్ వర్క్ చేశారు. అయితే దీనికి మళ్ళీ అంటే మరి వీళ్ళు చెప్పిన రీసెర్చ్ ఏదైతే ఉందో అది వీళ్ళు ఏదో మామూలుగా ఒక పేపర్ వర్క్ ప్రజెంట్ చేసేస్తే సరిపోదు కదా, దానికి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ తర్వాత ఎలాగ ఏంటి మార్పులు అవన్నీ కూడా చెప్పాలి. సో దానికి వీళ్ళు కంప్యూటర్లో అసలు అది ఎలా ఉంటుంది ఏంటని విజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చారనమాట. అంటే గ్రావిటీ వేవ్స్ ఎలా ఉంటాయి అది ఏ విధంగా ఆ ప్లానెట్ని గుర్తించేలా చేసింది, పేరెంట్ స్టార్ నుంచి వచ్చేటటువంటి ఆ గ్రావిటీ వేవ్ లైన్స్ని ఎలా అది క్యాప్చర్ చేసింది, ఇవన్నీ కూడాను వీళ్ళు కంప్యూటర్లో పిక్టోరియల్ రిప్రజెంటేషను ఆ సిమ్యులేషన్ అవన్నీ కూడా చూపించారు. అప్పుడు మొత్తం అంతా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పిన తర్వాత 1995లో కనుక్కున్న దానికి ఇప్పటికి ఇచ్చారు. అదండి ఫిజిక్స్కి సంబంధించి. అలాగే అసలు సెల్స్ ఆక్సిజన్ స్థాయిలని ఎలా గుర్తిస్తాయి అనేటటువంటి విషయం మీద పరిశోధన చేసినందుకు బయాలజీలో కూడా ఇచ్చారు. అంటే దాని స్థాయికి తగ్గట్టు ఎలా వాళ్ళ ఆ సెల్స్ వాటి పనితీరుని మార్చుకుంటాయి అనేటటువంటి అంశాల మీద చేసినటువంటి పరిశోధన. మానవ శరీరంలో ఉన్నటువంటి కణాలు ఆహారాన్ని శక్తిగా మార్చుకోవడానికి ఆక్సిజన్ని ఉపయోగించుకుంటాయి. అయితే శరీరంలో ఈ ప్రాణవాయువు స్థాయి తగ్గినప్పుడు సెల్స్ వాటి పనితీరుని మార్చుకుని దానికి అనుగుణంగా ఎలా స్పందిస్తాయి అనే విషయం మీద విలియం కేలిన్, సర్ పీటర్ రాట్క్లిఫ్, గ్రెగ్ సెమెంజా వీళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. వీళ్ళ అద్భుత ఆవిష్కరణతోటి ఎవరైనా ఎనీమియాతో కనుక బాధపడుతూ ఉంటే వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం కొద్దిగా కష్టం. ఎందుకంటే ఈ కీమోథెరపీలు అవి ఇవి ఇవన్నీ కూడా చాలా, అంటే సెల్స్ని అంటే క్యాన్సర్ సెల్స్తో పాటు ప్రిసైజ్ క్యాన్సర్ సెల్స్ని మాత్రమే మేము నాశనం చేస్తాం తప్ప చుట్టుపక్కల ఉన్న టిష్యూ అసలు ఏమాత్రం స్పాయిల్ అవ్వదని ఎంతమంది డాక్టర్లు చెప్పినా కూడా కీమోథెరపీ అనేది నిజంగానే చాలా ప్రాణాంతకమని అందరికీ తెలుసు. ఈ మామూలుగా మీమ్స్లో వాటిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, క్యాన్సర్ వస్తే ఒకవేళ దాన్ని జయించారేమో కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని మాత్రం ఇంకా క్షీణింపజేసుకుంటారు. ఎందుకంటే ఆ కీమోథెరపీ ఏదైతే చేస్తుందో దాంట్లో ఆర్ రేడియేషన్ వల్ల చాలా చాలా ఆరోగ్యకరమైన కణాలు కూడా చాలా చచ్చిపోతాయి క్యాన్సర్ కణాలతో పాటు. ఈ నష్టం ఉంటుంది కాబట్టి చాలా రక్తహీనత అవన్నీ కూడా ఉంటాయి. ఆల్రెడీ రక్తహీనత ఉన్న వాళ్ళకి క్యాన్సర్ చికిత్స చేయాలంటే మరి ఇంకెంత కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ని ఏదైతే కండక్ట్ చేశారో దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం ఉండదు అని అంటున్నారు. మనకి ఎప్పటి నుంచో ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్, ప్రాణవాయువు అని అందరికీ తెలిసిందే, ఇప్పుడు కాదు కొన్ని డెకేడ్స్ సెంచరీస్ నుంచి తెలుసు. కానీ మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఎలా మారుతాయి అనేది ఇప్పటి వరకు తెలియదు మనకి. సో శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ స్థాయిలు ఒక్కో భాగంలో ఒక్కో రకంగా మారుతూ ఉంటాయి కదా. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదైనా కొంచెం ట్రెడ్మిల్ అంటే కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాలకి ర్యాంపులు అవి ఎక్కినప్పుడు మన హిమాలయాస్ అలాంటివైతే ఇంకా చెప్పక్కర్లేదు, ఆక్సిజన్ లెవెల్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. ఆర్ ఏదైనా ఒక బలమైన గాయమైనప్పుడు ఈ చేంజెస్ ఇంకా మనకు స్పష్టంగా తెలుస్తాయి. ఏదో ఊపిరి అందట్లేదు, సఫోకేటింగ్గా ఉంది, కొంచెం ముందర కళ్ళంతా కూడాను బ్లర్ అయిపోతున్నాయి, ఇలా మనకు చాలా రకాలు తెలుస్తాయి. ఇలా ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు సెల్స్లో ఉన్నటువంటి జీవక్రియల్లో మార్పు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఈ మార్పుల కారణంగా బాడీలో కొత్త ఆర్బిసి ఎలా అసలు మనకి పుట్టుకొస్తాయి, ఉత్పత్తి అవుతాయి అనేది వీళ్ళు చేసినటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి ఫస్ట్ మెయిన్ ఎక్స్పెరిమెంట్. అయితే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల శరీరంలో ఉన్నటువంటి ట్యూమర్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ సెల్స్ ఉత్పత్తిని అడ్డుకుంటాయి. దీంతో శరీరంలో క్యాన్సర్ వ్యాప్తి కొంచెం వేగంగా జరుగుతుంది అండ్ చాలా ఫాస్ట్గా ఈజీగా ఎక్కడికైనా సరే చొచ్చుకుపోగలుగుతుంది. సో ఎక్కువ ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేయాలి అని శరీరానికి చెప్పడం ఈ అనీమియాను ఎదుర్కోవడంలో దోహం చేస్తుంది. అయితే ఈ రాట్క్లిఫ్ అనే ఆయన యూకేలో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. విలియం కేలిన్ అమెరికాలో ఉన్న హార్వర్డ్లో, గ్రెగ్ మెసెమెన్జా అమెరికాలో ఉన్న జాన్ హాఫ్కిన్స్ యూనివర్సిటీలో వీళ్ళందరూ కలిసి ఎలా అసలు ఒక సెల్ ఆక్సిజన్ లెవెల్ని ఎలా దానంతటా అదే సమన్ చేసుకుంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక మనకి ఫీవర్ వచ్చినప్పుడు కూడా మన బాడీలో ఉన్నటువంటి డబ్ల్యూబీసీ అండ్ ఆర్బీసీఏ ఒకదానికొకటి రెసిస్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ రెండిటి ఫైట్ అంటే ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటుంది, అందుకే ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి, ఆర్బీసీ తగ్గిపోతూ ఉంటుంది, డబ్ల్యూబీసీ తగ్గిపోతూ ఉంటుంది ఈ ఫైట్లో. ఇప్పుడు వీళ్ళేంటంటే ఆ సెల్స్ ఆహారాన్ని శక్తిగా మార్చుకొని ఆక్సిజన్ని వినియోగం చేసుకుంటాయి మన బాడీలో ఉన్నటువంటి వాటిని. అది ఎలా జరుగుతుందో తెలిస్తే గనక ఎవ్వరూ కూడా రక్తహీనతతో బాధపడకుండా కొత్త సెల్స్ అనేది నాశనం అయిపోకుండా ఓన్లీ క్యాన్సర్ సెల్స్ ప్రిసైజ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే వాళ్ళైనా సరే ఎలా దీన్ని ఎదుర్కోగలరు అనే విషయం ఇంకా ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు. అందుకు గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇంకా లిటరేచర్ ఎకనామిక్స్ వీటిల్లో కూడా ఇచ్చారనుకోండి. బట్ సమయాభావం వల్ల ప్రస్తుతానికి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇంకోసారి టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి గురించి కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
Hi everyone, I am Muhammad Irfan and you are listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Politics, crazy facts, relations, affections, scams, damn, sports, famous holiday spots, gossips, crazy tips. Ila kaadedi ee RJ Venalaki anarham. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్ యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
వెన్నెలతో.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.